ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 234వ పేజీ 6వ ఖండం మొదటి మంత్రం. ధ్యానం వామ చిత్తాద్భూయః ధ్యాయతీవ పృథివీం ధ్యాయతీవాంతరిక్షం ధ్యాయతీవ ద్యౌః ధ్యాయంతీవాపః ధ్యాయంతీవ పర్వతః ధ్యాయంతీవ దేవ మనుష్యాః ఏవ మనుష్యాః తస్మాత్ యః ఇహ మనుష్యాణాం మహత్తాం ప్రాప్నువంతి ధ్యానాపాదాగుంశాః ఇవైవ తే భవంతి. అథ యే అల్పాః కలహినః పిశునః ఉపవాదినః తే అథ యే ప్రభవః ధ్యాయానాపాదాగుంశాః అపాదాగుంశాః ఇవైవ తే భవంతి. ధ్యానముపాస్వేతి. నారదుల వారు జ్ఞానం పొందాలని సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సనత్కుమారుల వారు ఏమేమి చదువుకున్నావు అంటే, ఈ శాస్త్రాలన్నీ చదువుకున్నాను కానీ నాలో దుఃఖం పోలేదు, ఆ దుఃఖం పోవడానికి మార్గం చెప్పండి అన్నారు. అప్పుడు సనత్కుమారుల వారు వారి యొక్క తెలిసినటువంటి విషయాన్ని నారదుల వారికి బోధిస్తున్నారు. ముందు సగుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్తున్నారు. ఈ నామ ఉపాసన, వాక్కు ఉపాసన, మనస్సు ఉపాసన, చిత్త ఉపాసన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు దీనికంటే గొప్పది ఇంకేమైనా ఉన్నదా, మరి ఇంకా ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నారు నారదుల వారంటే, ఈ ఉపాసన పరిమితి కలిగినటువంటిది, దీని ఫలం కూడా పరిమితంగానే ఉంటుంది, కనుక ఈ పరిమితమైనటువంటి ఉపాసన వల్ల నాకేమిటి ప్రయోజనం అని, ఇంకా పైన దీనికంటే గొప్పది ఏదైనా ఉంటే చెప్పండి అంటున్నారు. అప్పుడు నారదుల వారికి సనత్కుమారుడు చెప్తున్నారు, ధ్యానం చిత్తం కంటే గొప్పది అని చెప్పి ఈ యొక్క 6వ ఖండంలో 6వ ఉపాసన చెప్తున్నారు. ఈ 6వ ఖండంలో 6వ ఉపాసన ధ్యానం అని చెప్తున్నారు. ఏం చెయ్యాలి ధ్యానం అంటే, ధ్యానం ఎలా చెయ్యాలి ఏమిటి అనే విషయాన్ని, ఈ ప్రకృతి చూడు ఎంత ధ్యానం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నదా లేదా, చెట్లు పర్వతాలు నదులు కొండలు ఇవన్నీ కూడా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మహానుభావులు కూడా, మహాత్ములు ధ్యానం చేస్తూ ఉంటారు ఎప్పుడు, ప్రశాంతంగా ఉంటారు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అని అన్నారు. అని చెప్పి ఎవరైతే ఒకళ్ళకొకళ్ళు కలహిస్తూ ఉంటారో, పర నింద చేస్తూ ఉంటారు, వాళ్ళు ధ్యానం చెయ్యరు. వాళ్ళకి ధ్యానం చేయడానికి మనస్సు కూడా రాదు, ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. గుసగుసలు చెప్పడం, వాళ్ళ మీద నిందలు వేయడం. కలహినహ అని చెప్పి ఉపవాదినహ అన్నారు. ఎవరైతే అతిగా మాట్లాడుతూ ఉంటారో వాదిస్తూ ఉంటారు, మాట్లాడటం కాదు వాదిస్తుంటారు. కొంతమంది మాట్లాడుతుంటే పోట్లాడినట్టు ఉంటుంది, మాట్లాడటమే పోట్లాడినట్లుగా ఉంటుంది. అటువంటి వాళ్ళ మనస్సు ఏకాగ్రతగా ఉండదు, వాళ్ళు ధ్యానానికి పనికిరారు. కనుక ప్రత్యేకంగా ఇందులో చెప్తున్నారు, కలహినహ పిశునాహ, కలహించేవాళ్ళు. కలహ అంటే ఏమిటి? పోట్లాట. అందరితో కలహం పెట్టుకుంటారు, ఎవరితోనూ కలిసి ఉండలేరు వాళ్ళు, ఎవరితోనూ కలిసి ఉండలేరు. వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ ఉండరు. పర నింద, ఎప్పుడు నిందిస్తూ ఉంటారు అవతల వాళ్ళని, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నిందిస్తూనే ఉంటారు. అందరిలో ఉన్న దోషాలను ఎంచడమే వాళ్ళకి పని, అది పరనింద అంటారు. పిశునాహ ఉపవాదినహ తే, వాళ్ళు ఉపవాదినహ. ఉపవాది అంటే ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు, అనవసరంగా వాదిస్తుంటారు. అవసరం లేకపోయినా కూడా వాదిస్తుంటారు, నేనే కరెక్ట్ అని చెప్పి వాదిస్తుంటారు. ఇటువంటి మనస్సు ఉన్న వాళ్ళు చూడండి, ధ్యానం చెయ్యలేరు వాళ్ళు. మనస్సు ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఉండలేదు. ఎవరితో కలహం లేకుండా స్నేహంగా ఉండి, ఎవరిని పర నింద చెయ్యకుండా, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ఎవరు పరిపూర్ణుడు కాదు. మానవుడన్న తర్వాత దోషాలు ఉంటాయి, కానీ అవతల వాళ్ళ దోషాలకి తట్టుకోలేరు. 99 మంది తట్టుకోలేరు, తట్టుకునేవాళ్ళు ఎక్కడో ఉంటారు కొద్దిమంది. అలా తట్టుకునేవాళ్ళు మహానుభావులు అంటారు, మహాత్ములు అంటారు. కానీ మనం కూడా ప్రయత్నం చేయాలి. అవతల వాళ్ళల్లో ఏదైనా నింద చేయడానికి ఉన్నప్పటికీ కూడా ఆ నిందని మనం ఫోకస్ చేయకూడదు. వాళ్ళల్లో ఉన్న మంచిని చూస్తూ ఉంటే మనకు హాయి, లేకపోతే మన మనస్సు కలుషితం అయిపోతుంది. ప్రతి వాళ్ళలో ఉన్న దోషాలను చూస్తూ ఉన్నాం అనుకోండి, రోజుకు 10 మంది 20 మంది 30 మంది దోషాలు చూస్తే మన మనస్సు దేంతో నిండిపోయింది? దోషాలతోనే నిండిపోయింది. అటువంటి మనస్సు నిద్రపోతుందా హాయిగా? నిద్రే పోలేనప్పుడు ధ్యానం ఏం చేస్తుంది? ప్రశాంతంగా ఉండలేదు. కనుక ఇతరుల దోషాలను ఎంచడం అనేది తగ్గించుకోవాలి అని మనకి ఇక్కడ నీతి చెప్తున్నారు. ఇందులో చూడండి, ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పరనింద చేయరు, కలహించరు, ఎవరితో కలహం పెట్టుకోరు. ఎక్కడైనా కలహం వస్తుందేమోనని భయపడి ముందుగానే జాగ్రత్తగా ఉంటారు. ఎందుకులే మనం మాట్లాడటం, ఈ కలహం వస్తుంది, వాళ్ళతో నోరు తెరిస్తే కష్టం అని చెప్పి అందుకని మెరకుండా ఉంటారు. అనవసరంగా వాదించరు ఎవరితో కూడా. అవతల వాళ్ళు వాదిస్తున్నా కూడా ఓకే అని చెప్పి మెలకుండా ఉంటారు. వాళ్ళతో వాదిస్తూ ఉంటే మనమేమవుతాం? మళ్ళీ మనకు కూడా ఎక్కువ ఆందోళన పెరుగుతుంది, వాదించడం అనేది మొదలవుతుంది మనలో కూడా. ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు అతిగా వాదించకూడదు, కలహించకూడదు, నింద చేయకూడదు. ఈ 3 లక్షణాలు మన దగ్గర ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక నింద చేస్తూ ఉంటే, అవతల వాళ్ళలో దోషం ఉన్నది నింద చేస్తున్నారనుకోండి, తగ్గించుకోవాలి. అలా నింద చేసే స్వభావాన్ని మనం తగ్గించుకోవాలి. కలహం లేకపోయినా, అనవసరంగా వాదించకపోయినా పర నింద చేయడం అనేది చాలా సులభంగా చేస్తాం. ఎందుకంటే అవతల వాళ్ళలో దోషాలు ఉంటాయి కనుక నిందించడం అనేది చాలా సహజంగా మనం కాకతాళీయంగా చేస్తూ ఉంటాం అనుకోకుండానే. దానివల్ల కూడా మన మనస్సే డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది? ధ్యానానికి అనుకూలంగా ఉండదు. కనుక ఇద్దరు చెప్తున్నారు ఇక్కడ, ధ్యానం చేసేవాళ్ళ మనసు ఇలా ఉండాలి, ఇలా ఉంటే వాళ్ళు ఇలా ధ్యానం చేస్తారు, చాలా ప్రయోజనం. అలా కాకుండా కొంతమంది ఈ విధంగా ఉంటారు, ఇలా చేస్తే వాళ్ళకి ఏం ప్రయోజనము ఉండదు అన్నారు అని చెప్పి ఇందులో ఆ ధ్యానం అనేటువంటిది చాలా గొప్పది. అనుష్ఠానం చేసేవాళ్ళు ధ్యానాన్ని గురించి తెలుసుకోవడం కాదు, ధ్యానపాదాంశాహ, ధ్యానాన్ని అనుష్ఠానం చెయ్యాలి. ప్రతిరోజు అనుష్ఠానం చెయ్యాలి. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకే కాదు, అందరికీ కూడా ధ్యానం అవసరం. విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రంగాల్లో వాళ్ళకి ధ్యానం అవసరం. ఏకాగ్రత వస్తుంది, అటెన్షన్ అంటారు చూసారా, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అది బాగా పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మనసు ప్రశాంతంగా ఉంటే వాళ్ళ చిత్తం కూడా అంటే వాళ్ళ బుద్ధి కూడా బాగా పనిచేస్తుంది. అందుకని అటెన్షన్ కనుక సరిగ్గా లేకపోతే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. కొంతసేపు వినంగానే 10 నిమిషాలు 20 నిమిషాలు వినంగానే మనసు ఎక్కడికో పోతుంది, ఇట్లా అట్లా చూస్తూ ఉంటుంది. వినాలంటే కష్టం. పిల్లలు కూడా స్కూల్లో చూడండి, కాసేపు విన్న తర్వాత ఏదో ఒకటి అల్లరి చేస్తుంటారు, కొద్దిసేపు వింటారు, ఇంకంతే వాడికి మూడ్ ఉండదు, అటెన్షన్ ఉండదు. ఇంకా పుస్తకాలు తిరపడము ఏవో ఒకటి చదువుతుంటారు, ఆ చెప్పే పాఠం తప్ప అన్నీ చేస్తాడు, వినడం తప్ప మిగతావన్నీ చేస్తుంటారు. దాన్ని అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఇది అందరికీ న్యాచురల్గా ఉంటుంది, అటెన్షన్ స్పాన్ దొరకడం కష్టం. అష్టాంగ యోగం చేసే వాళ్ళకు మాత్రం అటెన్షన్ స్పాన్ బాగా పెరుగుతుంది, అది చిన్నప్పటి నుంచి చేస్తే. అందుకే అష్టాంగ యోగం మెయిన్గా ఏకాగ్రత అటెన్షన్ కోసం పెట్టింది, చిత్త ఏకాగ్రత కోసం. అది లేకపోవడం వల్ల ఏ రంగంలోనూ వాళ్ళు రాణించలేరు. కనుక ధ్యానం అనేది ఏకాగ్రతను తీసుకొస్తే, ఏకాగ్రత వల్ల మన కుశలత పెరిగితే, ఆ కుశలత వల్ల నైపుణ్యం పెరుగుతుంది. మనం ఏ పని చేసినా కూడా నైపుణ్యం ఉంటుంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ పని చేసేటప్పుడు మనస్సు ఆ పని మీదనే ఉంటుంది, ఇంకా దేని మీద ఉండదు. కనుక ఆ ధ్యానం చేయడానికి మనం 6వ అధ్యాయంలో చూసాం గీతలో, ఎలా శరీర స్థితి ఉండాలి, ప్రాణస్థితి ఎట్లా ఉండాలి, మనస్థితి ఎట్లా ఉండాలి, ఇంద్రియాలు ఎలా ఉండాలి. అందుకని రోజు ధ్యానం చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం, ఇంకా ఎంతవరకు మనం ప్రోగ్రెస్ అవ్వాలి అని కొంచెం అలవాటు అవుతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు మినిమం, 20 నిమిషాలు మ్యాక్సిమం ప్రతిరోజు చేయాలి ధ్యానం. ఏకరూప ధ్యానం చెప్పాం, విశ్వరూప ధ్యానం చెప్పాం, చూసాం చేసాం విశ్వరూప ధ్యానం. తర్వాత విలువల గురించి, ఒక్కొక్క విలువ మీద ధ్యానం చేయడం, చిత్త విశాలత ధ్యానమే విశ్వరూప ధ్యానం అన్నాం. దానికి ఏమిటి శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు కూడా ఉన్నాయి, విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. భూపాదౌ యస్య నాభిర్వియదసుర, ఈ ప్రపంచం అంతా కూడా భగవద్ రూపంగా ధ్యానం చేయమని, ప్రతి వస్తువు కూడా భగవద్ రూపమని ధ్యానం చేయమని, ఏకరూపం నుంచి విశ్వరూపానికి చిత్త విశాలత ధ్యానం. తర్వాత మనస్సుని విశాలంగా చేయాలంటే ఆ పర్వతాలు కొండలు, ఆ పర్వతాలు చెట్లు నదులు సముద్రాలు అన్నీ చూస్తూ ఉంటే మనసు విశాలమవుతుంది. ఆకాశం చూసినా కూడా మనసు విశాలమవుతుంది, చూస్తే కదా, చూస్తే విశాలమవుతుంది. మనస్సు బాగా విశాలం కావాలి. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధమై విశాలంగా ఉంటుందో వాళ్ళల్లో ఎటువంటి సంకుచితత్వం ఉండదు మనుషుల్లో. ఈ సంకుచితత్వం, పరనింద, అసూయ ఇట్లాంటివన్నీ కూడా మానసిక అనారోగ్యం అంటారు దాన్ని. ఆ మానసికమైన అనారోగ్యాన్ని కనుక్కోవడం కష్టం. శారీరకమైన అనారోగ్యాన్ని నొప్పి వస్తుంది కనుక్కుంటాం, మానసికమైన అనారోగ్యం కూడా ఒక నొప్పే, ఆ దుఃఖమే నొప్పి. మానసిక అనారోగ్యం అనేది కోపం, తాపం, ఈర్ష, అసూయ, పరనింద, కలహం, ఇవన్నీ కూడా మానసిక అనారోగ్యం. ధ్యానం మనసుకు సంబంధించింది కనుక మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకుంటే ధ్యానం చేస్తాం, ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది, రెండుకు పరస్పర సంబంధం. కనుక ధ్యానం చేసేటప్పుడు మనం ఈ విశాలంగా ఉండాలి మనస్సు అని చెప్పి ఆకాశాన్ని, నక్షత్రాలు, సూర్య ధ్యానం, గాయత్రి మంత్ర ఎందుకు పెట్టారు అవన్నీ అంటే ఈ ఏకాగ్రత కోసం, బుద్ధి బాగా చురుకుగా పనిచేయడం కోసం. ఈ గాయత్రి జపం, ధ్యానం చేసే ముందు జపం చేయాలి, జపం చేస్తూ 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 ధ్యానంలోకి వెళ్ళాలి. అందుకని ధ్యాన శ్లోకాలు, అక్కడ శివమానస పూజ ఉంది స్తోత్రమాలలో, అది ధ్యాన శ్లోకం. శివభక్తుడు అయితే శివ ధ్యాన శ్లోకం, కృష్ణ భక్తుడు అయితే గీతా ధ్యాన శ్లోకం చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ధ్యానం చేయాలి, ప్రాణ నియమం చేయాలి, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అన్నిటినీ నియమించి చేయడం. కనుక తర్వాత వేదాంత ధ్యానం చివరికి. ఇట్లా ధ్యానం చేసుకుంటూ వస్తే వాళ్ళకి వేదాంతం చక్కగా అర్థమవుతుంది. ధ్యానం చేయాలి, అదే ఉపాసన అన్నది. ధ్యానం మీద ధ్యానం చెయ్యి, ధ్యానం బ్రహ్మ అని ఉపాసన చెయ్యి. ఆలంబనమే కదండి, ఇది బ్రహ్మ అని ఉపాసన చేయమన్నారు. ఉపాసన అంటే ధ్యానం, ధ్యానం మీద ధ్యానం చేయి. చూసారా, ధ్యానం ఉపాస్వ, బ్రహ్మ ఇది ధ్యానం, బ్రహ్మ ఇది ఉపాస్వ. ధ్యానమే బ్రహ్మని ఉపాసన చెయ్యి అంటే ఈ శివలింగమే శివుడు అనుకొని ధ్యానం చేయమన్నాం. చూడండి తమాషా, ఇక్కడ శివుడే శివలింగమే శివుడు అనుకొని ధ్యానం చేస్తున్నాం, శాలగ్రామమే విష్ణు అని ధ్యానం చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడేమిటి, ధ్యానమే బ్రహ్మ అని ధ్యానం చేయి. గమనించారా, అంటే ఆ ధ్యానం అనే దాని గురించి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు శివుడి లింగం ధ్యానం చేస్తూ ఉంటే ఆ శివుడి తత్వాన్ని తెలుసుకుంటున్నామా లేదా? శివుడు అంటే ఎవరు, ఏమిటి, ఆయన భార్య ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఏమిటి, ఆయన ఏమేమి చేశాడు, కార్యాలు విషయాలన్నీ తెలుసుకుంటున్నామా లేదా? తెలుసుకునే కదా ధ్యానం చేస్తున్నా. అదేవిధంగా ధ్యానం మీద ధ్యానం చెయ్యాలి అంటే, ఉపాసన చెయ్యాలి అంటే, ధ్యానం మీద ఉపాసన చెయ్యాలి అంటే ధ్యానాన్ని తెలుసుకోవాలి. ధ్యాన స్వరూపం ధ్యానం ఎలా చెయ్యాలి తెలుసుకోవాలి, ఆ ధ్యానాన్ని గురించి తెలుసుకోవాలి, ధ్యాన అనుష్ఠానం ఎట్లా చేయాలని తెలుసుకోవాలి, ధ్యాన ఫలం తెలుసుకోవాలి. అది తెలుసుకొని ధ్యానం చెయ్యాలి. ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం, చిత్త విశాలతా ధ్యానం, అనేక రూప ధ్యానం, ఇవన్నీ చెప్పి విలువలతో కూడిన ధ్యానం, వేదాంత ధ్యానం అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాం అయినా మర్చిపోయినాం, తెలుసుకున్నామని తెలుసుకున్నామని మర్చిపోయినాం, అది తెలుసుకున్నాము అని మర్చిపోయినాం. 6వ అధ్యాయంలో అక్కడ భగవద్గీతలో మొదట చెప్పేటప్పుడు చెప్పాను, 2వ కోర్సులో కూడా చెప్పాను, ధ్యానం అంటే ఏమిటని విపులంగా చెప్పాను. కనుక విన్నదాన్ని మనం పాటించాలి, పాటించినప్పుడే అది ప్రయోజనం ఉంటుంది. కనుక ధ్యానం స్వరూపాన్ని తెలుసుకొని ధ్యానంని ఎట్లా చెయ్యాలి అని తెలుసుకొని తర్వాత ధ్యాన ఫలాన్ని కూడా తెలుసుకోవాలి అన్నారు. అది పాదాంశాహ అంటే అనుష్ఠానం అని అర్థం. తర్వాత ఇప్పుడు ధ్యానం చేయడం వలన ఫలాన్ని గురించి చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం, ఇంతవరకు క్రిందటి వారం చూశాం, దాని క్రిందనే ఉంది 2వ మంత్రం. సయో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తే యావత్ ధ్యానస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి. యో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో ధ్యానాద్ భూయః ఇతి. ధ్యానాద్వావ భూయోస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఎవరైతే ఈ విధంగా బ్రహ్మము ధ్యాన రూపంలో ధ్యానం చేస్తారో, బ్రహ్మ ధ్యాన స్వరూపం ధ్యానమని బ్రహ్మని ధ్యానిస్తారో వాళ్ళకి ఏమేం ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. ఎంతవరకు ఈ ధ్యానం వ్యాపిస్తుందో అంతవరకు కూడా వీరి యొక్క కోరికలు అన్నీ తీరుతాయి. కామచారో భవతి, ఈ యొక్క ధ్యానం అనేటువంటిది నిధిధ్యాసనమే లేక ధ్యానం, ఇది ఎంతవరకు వెళుతుందో వ్యాపిస్తుందో అంతవరకు కూడా వీరి యొక్క సంకల్పాలు కోరికలన్నీ తీరతాయి అని అర్థం. మనస్సులోనే కదా ధ్యానం చేస్తాం, మనసు ఎంత దూరం వెళుతుంది. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ లోకాలలో ఉన్నటువంటి ఆ స్థలాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనుభవానికి వస్తాయి మనిషికి, అన్నీ అనుభవించినట్లే. హిమాలయాలకు వెళ్ళడానికి వీలు కాలేదు అనుకోండి, ఎవరెస్ట్ శిఖరానికి, మనసులో తలుచుకుని ధ్యానం చేస్తే ఆ మంచుకొండలన్నీ వెళ్ళినట్లే కదా, అతృప్తి కలుగుతుంది మనిషికి. అందుకని ధ్యానం ద్వారా ఎంతెంత దూరమైనా వెళ్ళచ్చు మనిషి. కనుక అలా చెప్పినప్పుడు దీనికంటే ఇంకా ఈ ధ్యానమైనా కూడా పరిమితం కలిగినటువంటిదే కదా, ధ్యానం కంటే మరి ఏదైనా గొప్పది ఉన్నదా అని అడిగాడు. అంటే మరి అదే విధంగా ఇంకొకటి కూడా చెప్తున్నారు ఆయన, ఉన్నది నాయన ధ్యానం కంటే గొప్పది విజ్ఞానం అని చెప్పి ఏడవ ధ్యానం చెప్తున్నారు. ఇప్పుడు ఆ మంత్రం చదువుతాం. తర్వాత పేజీ 235 ఏడవ ఖండం. విజ్ఞానం వావ ధ్యానాద్భూయ విజ్ఞానేన వా ఋగ్వేదం విజానాతి. యజుర్వేదగుం సామవేదం అథర్వణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్ర్యగుం రాశిం దైవం నిధిం వాకో వాక్యం ఏకాయనం దేవ విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాగుం సర్పదేవజన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చ ఆకాశం చ అపశ్చ తేజశ్చ దేవాగుంశ్చ మనుష్యాగుంశ్చ పశుగుంశ్చ వయాంసి చ వయాగుంసి చ తృణవన్ వనస్పతి తృణవన్ వనస్పతి శ్వాపదాని ఆకీట పతంగ పిప్పైలికం ధర్మం చాధర్మం చ సత్యం చానృతం చ సాధు చ సాధు చ హృదయజ్ఞం చ హృదయజ్ఞం చ అన్నం చ రసం చ ఇమం చ లోకం అముం చ విజ్ఞానేనైవ విజానాతి విజ్ఞానముపాస్వేతి. ధ్యానాత్ ధ్యానము కంటే, ధ్యానము కంటే విజ్ఞానము. విజ్ఞానము అంటే శాస్త్ర అర్థ విషయ విజ్ఞానం. శాస్త్ర అర్థ విషయ జ్ఞానం విజ్ఞానం. భూయః అధికంగా వ్యాపించి ఉన్నది ధ్యానం కంటే. భూయః అంటే అధికంగా. ఎందుకని? విజ్ఞానేన వై అన్నారు. విజ్ఞానం చేతనే కదా ఋగ్వేదమును విజానాతి, ఋగ్వేదాన్ని తెలుసుకుంటున్నాడు మనిషి, వ్యక్తి, పురుషుడు. విజానాతి తెలుసుకుంటున్నాడు. యజుర్వేదం సామవేదం చతుర్థం అథర్వణం. యజుర్వేదాన్ని తెలుసుకుంటున్నాడు విజ్ఞానం వలననే. సామవేదాన్ని తెలుసుకుంటున్నాడు. నాలుగవదైనటువంటి అథర్వణ వేదం, చతుర్థం అథర్వణం అంటే నాలుగవ వేదమైనటువంటి అథర్వణ వేదాన్ని కూడా విజ్ఞానం వలననే తెలుసుకుంటున్నాడు అన్నారు. తర్వాత పంచమం పురాణ ఇతిహాస. పంచమం అంటే ఐదవదిగా చెప్పబడేటటువంటి మహాభారతం పంచమ వేదం. పంచమం మహాభారతం పంచమ వేదం అని చెప్పబడుతోంది కదా, అది పురాణ ఇతిహాసాల కిందికి వస్తుంది. కనుక పురాణ ఇతిహాసం భారతం మొదలైనటువంటి, భారతం మొదలైనటువంటి ఇతిహాస పురాణములు. వేదానాం వేదం, వేదములకు విభాగ వివరణము తెలియజేసేటటువంటి వేదానాం వేదం. వేదం అర్థం కావాలంటే వేద వ్యాఖ్యానాలు చదవాలి. వేదానికి వ్యాఖ్యానాలు ఉన్నాయి. వ్యాఖ్యానం లేకుండా వేదంలో ఒక్క మాట అర్థం కాదు. అందుకని వేదం చదివేవాళ్ళు వేద వ్యాఖ్యానం ద్వారా వేదాన్ని అర్థం చేసుకుంటారు. వేదానాం వేదం, వేదములకు వేదం తెలియజేయటటువంటి ఏంటది అంటే వ్యాకరణం. వ్యాకరణం వల్లనే తెలుస్తుంది. గ్రామర్ లేకుండా లాంగ్వేజ్ తెలుస్తుందా మనకు? కనుక వేద పదాలు తెలుసుకోవాలంటే వేద వ్యాకరణం అని వేరే ఉంటుంది. మనం చదివే వ్యాకరణం కాదు వేద వ్యాకరణం. వేదానికి ఒక వ్యాకరణం ఉంటుంది, ఆ వ్యాకరణం చదివితేనే వేదం అర్థమవుతుంది. అది వేదానాం వేదం. పిత్ర్యం అంటే పితృకర్మల గురించి, శ్రాద్ధాదుల గురించి, శ్రాద్ధ తర్పణాల గురించి ఎక్కడ చెప్పబడింది అంటే కల్పముల్లో చెప్పబడింది. కల్పశాస్త్రం అంటారు. వాటి గురించి చదవాలన్న రాశి, రాశి అంటే గణిత శాస్త్రం. గణితం అంటే లెక్కలు, గణిత శాస్త్రం. దైవం, దైవం అంటే జ్యోతిష శాస్త్రం. ఈ రాశులన్నీ ఉంటాయి కదా, అక్కడ రాశ్యం అంటే గణిత శాస్త్రం. గణిత శాస్త్రం తర్వాత ఈ నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఉంటాయి చూసారా, ఎప్పుడెప్పుడు పుడతాయి, ఏమిటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇవన్నీ జ్యోతిష శాస్త్రానికి చెందినటువంటివి. వాటన్నిటికి సంబంధించినటువంటి దైవం, వాటికి తెలుసుకోవడానికి సాధనమైన శాస్త్రం. తర్వాత నిధీం, ఇదంతా కూడా మొదట నారదుడే చెప్పాడు. ఏమేమి చదివావయ్యా అంటే ఈ శాస్త్రాలన్నీ చదివానని చెప్పాడు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లా. అయినా మనకు గుర్తుందో లేదో మొదట ఎక్కడో చూసాం, చూద్దాం. అందుకని నిధిం అంటే నిధి శాస్త్రాలు, అంటే నిధి ఎక్కడ ఉంది ఏమిటి. ఇప్పుడు నీళ్లు రావాలి అంటే నీళ్లు ఎక్కడ, బోరింగ్ ఎక్కడ వేస్తే నీళ్ళు వస్తాయని చెప్పి అదొక శాస్త్రం ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. వాటర్ డివైనర్ అంటారు. వాటర్ డివైనర్ అది తీసుకువెళ్ళి అక్కడ పెడితే ఆ మీటర్ ఆడుతుంది అన్నమాట, ఇక్కడ నీళ్లు ఉన్నాయని అర్థం. ఇంకోటి కూడా చెప్తారు, చెట్టు నీళ్ళు ఎటు ఉంటే అటు పోతుందట. అది పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఆ నీరు ఎటువైపు ఉంటే అటువైపు పోతూ ఉంటాయట, దాన్ని బట్టి కూడా కనుక్కుంటారు. అవన్నీ కలిపి దాన్ని ఏమంటారంటే నిధి శాస్త్రం అంటారు. అంటే ఎక్కడ తవ్వితే బంగారం ఉంటుంది, ఏ భూమిలో ఎక్కడ ఐరన్ ఉంటుంది, ఎక్కడ పెట్రోల్ దొరుకుతుంది, అవన్నీ నిధి శాస్త్రం. భూమిలోనే కదా కాపరు, బంగారం ఇవన్నీ దొరుకుతున్నాయి. అంటే రాగి, ఇత్తడి, బంగారం ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి, మ్యాంగనీస్, కార్బన్, ఇవన్నీ కూడా భూమిలోనే. ఇవంతా కూడా నిధి శాస్త్రం అంటారు. అంటే ట్రెషర్ అన్నమాట. పెట్రోల్ ఎంత ట్రెషర్, అది భూమిలో నుంచే కదా వస్తున్నది, అదంతా నిధేగా బయటకు వస్తే డబ్బులే కదా. బంగారం గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ బయటకు వస్తే ధనమే కదా, అదనమాట నిధి శాస్త్రం. వాకో వాక్యం, వాచ్యయుక్తి ప్రధానమైన తర్కశాస్త్రం అని అర్థం. వాకో వాక్యం తర్కశాస్త్రం. ఏకాయనం నీతి శాస్త్రం. దేవ విద్య నిరుక్తం. దేవ విద్య అంటే నిరుక్తం. నిరుక్తం అంటే ఈ ఛందస్సు ఇవన్నీ ఉంటాయి కదా, నిరుక్తం, ఛందస్సు, ఈ యొక్క భాషను తెలుసుకోవాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవడానికి. బ్రహ్మ విద్య అంటే వేదాంగభూతమైనటువంటి శిక్షా కల్పం, ఇవన్నీ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య పొందడానికి కావలసినటువంటి అంగాలు, యాన్సలరీస్, యాన్సలరీ సబ్జెక్ట్స్. తర్వాత భూత విద్య అంటే పంచభూతాలని స్వాధీనం చేసుకోవడానికి కావలసినటువంటి విద్య. గాలిని బిగిస్తారు, నీళ్లు తాకకుండా ఉంటారు కొంతమంది, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే భూత విద్య అంటారు దాన్ని. పంచభూతాలను తెలుసుకోవడం, మరి ఏ భూతాలైనా ఉంటే కూడా వాటిని కూడా తెలుసుకుంటారు అన్నమాట, అది భూత విద్య అంటారు. క్షత్ర విద్య ధనుర్వేదం. నక్షత్ర విద్య తెలుసు, నక్షత్ర విద్య. సర్పదేవజన విద్య అంటే గరుడ మంత్రం, సర్పం వస్తే గరుడ మంత్రం. గాంధర్వం, దేవజన అంటే గాంధర్వ విద్య, డాన్స్, సంగీతం, నృత్యం, అటువంటి నృత్య గీత వాద్య, ఇవన్నీ కూడా. ఈ శాస్త్రాలన్నీ కూడా దివంచ పృథివీంచ విజ్ఞానం వల్లనే ఈ యొక్క దివి దేవలోకంలో ఏముంది, భూలోకంలో ఏముంది, స్వర్గంలో ఏముంది, అంతరిక్షం అంటే స్వర్గంలో ఏముంది, ఇవన్నీ తెలుస్తాయి. వాయు, వాయుభూతాన్ని, ఆకాశభూతాన్ని, ఉదకం, నీళ్లు, తేజ, మనుష్యులని, పక్షులను, వయాంసి అంటే పక్షులు, ఈ ధాన్యం ఇవన్నీ జ్ఞానం ఎట్లా వస్తాయి, ఎన్ని ధాన్యాలు ఉన్నాయి ఎట్లా తెలుస్తుంది, విజ్ఞానం ఉంటేనే కదా తెలుస్తుంది, లేకపోతే అన్ని బియ్యంగానే కనపడుతున్నాయంటే ఎట్లా కుదరదు కదా. పప్పు పప్పు ధాన్యాలు, బియ్యం ధాన్యం వేరు, మిగతా ధాన్యాలు వేరు, సజ్జలు వేరు, రాగులు వేరు, కొర్రలు వేరు, జొన్నలు వేరు, ఎన్ని ఇవన్నీ జ్ఞానమే కదా, విజ్ఞానమే కదా, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అని చెప్పి ఈ పక్షులు, కీటకాలు, పతంగాలు, సీతాకోక చిలుకలు, పతంగాలు అన్నమాట, ఎగిరేవన్నీ కీటకాలన్నీ కూడా మొదలైనవన్నీ కూడా, అంతేకాదు జీవరాశులు మాత్రమే కాదు, ధర్మంచ అధర్మంచ, ఏది ధర్మము ఏది అధర్మం అది అంటే పుణ్యపాపాలని కూడా తెలుసుకోవచ్చు. అధర్మం అంటే పాపం, ధర్మం అంటే పుణ్యం అని కూడా చెప్పచ్చు. ధర్మం అధర్మం అంటే మామూలు తెలుగులో కూడా మనం అంటాం కదా. అదేవిధంగా సత్యంచ అనృతంచ, అది కూడా తెలియాలంటే విజ్ఞానం ఉంటేనే తెలుస్తుంది, ఏది నిజం ఏది అబద్ధం. సత్యం అంటే నిజం, అసత్యం అంటే అబద్ధం. ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే కొంచెం విజ్ఞానం కావాలి, లేకపోతే అబద్ధం సత్యంగా సత్యం అబద్ధంగా కనపడుతుంది జనానికి, అవునా? ఇప్పుడు ఈ రోజుల్లో కనపడుతున్నది అట్లా, ఆ రోజుల్లో సత్యం సత్యంగా తెలిసేది జనానికి. ఇలా శాస్త్రజ్ఞానం విజ్ఞానం ఉండడం వల్ల తెలుస్తాయి ఇవన్నీ కూడా, లేకపోతే తెలియవు. అందరికీ అపోహలు ఎందుకు వస్తున్నాయంటే సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవడం వల్లనే కదా వస్తుంది. శాస్త్రజ్ఞానం ఉంటే, విజ్ఞానం ఉంటే అట్లా అపోహలు రావు మనుషులకి. కనుక కొంతైనా ప్రయత్నం చేసి మనిషి ఏది సత్యం ఏది అబద్ధం అని తెలుసుకోవాలి. అంతేకాదు సాధుచ అసాధుచ, సాధు అంటే మంచి, ఏది మంచిది, అసాధు ఏది మంచిది కాదు. డ్రగ్ అడిక్షన్ మంచిదా కాదా, ఇంటర్నేషనల్ డ్రగ్ డే టుడే, అంతర్జాతీయ డ్రగ్, ఇప్పుడు అది సాధువా అసాధువా అంటే, అసాధు అని తెలిసి కూడా జనాలు దానివైపు ఎందుకు పోతున్నాడు. మాదక ద్రవ్యాలు, అంతర్జాతీయ మాదక ద్రవ్యముల దినం, మాదక ద్రవ్యాల్ని ఆపేయమని కదా చెప్తున్నారు. కనుక ఏది మంచిది ఏది చెడు అని తెలియాలంటే వాళ్ళకి ఎందుకు తెలియడం లేదు, విజ్ఞానం లేకపోవడం వల్ల. ఎంత హాని జరుగుతుంది శరీరానికి, మనస్సుకి, మానవ జీవితానికి అని తెలియకపోవడం వల్లనే కదా. కనుక శాస్త్రం చదవడం వలన మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు, లేకపోతే అనేక బలహీనతలకు లోనవుతాడు మనిషి. ఒక డాక్టర్ ఉండేవాడు ఆయన, ఆయన రోజు పెత్తిడిని చేసుకుంటాడు ఇంజెక్షన్. డాక్టర్ ఏం చెప్తారు చెప్పండి, గోల్డ్ మెడలిస్ట్, ఎందుకు గోల్డ్ మెడల్ ఏం చేసుకోను కదా. కనుక ఈ యొక్క అపరా విద్యలన్నీ కూడా మనిషికి విజ్ఞానాన్ని ఇవ్వవు, శాస్త్ర అర్థ జ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం లేకపోతే మనిషి ఆ చదువులన్నా కూడా, ఆవిడెవరు అడిగినట్టు లండన్లో ఆత్మహత్య మీద ఎస్సే రాయిందట, లెటర్ రాయిందని. ఆత్మహత్య మీద లెటర్ రాయడం ఏమిటి, దాని గురించి నువ్వు ఏదో అడిగితే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చి అదేంటి అట్లాంటి రాయమంటారు, ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాని మీద పిల్లలకి చెప్తారు ఎవరన్నా కదా. కనుక ఎందుకు ఇట్లా పోతున్నారు చదువుకున్న వాళ్ళే, టీచర్లే లెక్చరర్లే ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియటం లేదంటే, సినిమా యాక్టర్లందరినీ తీసుకొచ్చి లెక్చర్ పాఠాల్లో పెడతారు, రాముని కృష్ణుని తీసేశారు, సినిమా యాక్టర్లందరినీ పాఠాల్లో పెడుతున్నారు, అట్లా ఉంది కాలం, కలికాలం. తర్వాత సాధుచ అసాధుచ, ఏది మంచిది ఏది యుక్తం ఏది అయుక్తం ఏది చెడు అని తెలుసుకోవాలంటే విజ్ఞానం కావాలి. హృదయజ్ఞంచ అహృదయజ్ఞంచ, ఏది ప్రియమైనది హృదయానికి ఏది ప్రియం ప్రియం కానిది, ఇది కూడా తెలియాలి మనిషి. అది నాకే కాదు అందరికీ కూడా, అవతల వాళ్ళకు కూడా ఏది ప్రియం ఏది అప్రియం అని తెలుసుకోవాలి మనం. అలా తెలుసుకొని కృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వంచ మై పశ్యతి. అర్జున జ్ఞాని అయినవాడు నన్నే, మన 6వ అధ్యాయం చూసాం, ఆత్మౌపమ్యేన సర్వత్ర, అంత ఆత్మగానే నన్నే చూస్తూ ఉంటాడు అన్నిట్లో, తనకి తనెంత తనకి ఇష్టమో అందరినీ అంత ఇష్టంగా చూస్తాడట జ్ఞాని. అది జ్ఞాని యొక్క గొప్ప లక్షణం. హృదయజ్ఞంచ అహృదయజ్ఞంచ చెప్పి అన్నంచ రసంచ, ఈ ధాన్యం వలన మనం తిన్న అన్నం అది పరిణామం చెంది రసంగా మారుతుంది శరీరంలో. అది కూడా తెలియాలంటే ఈ శాస్త్ర విజ్ఞానం ఉండాలి. రసంచే తర్వాత అంటే పాలు ద్రవం ఉన్నాయి కదా, అన్ని రసాలు, పండ్ల రసాలు, పాలు, అన్ని లిక్విడ్స్ అన్నమాట, ఇవన్నీ కూడా తెలియాలి. అదేవిధంగా లోకంచే అముంచే ఈ మనుష్య లోకం, ఆ పై లోకాలు కూడా, కంటికి కనపడే లోకం, కంటికి కనపడని పరోక్షమైన లోకం. అముం అంటే పరోక్షమైన లోకం, అంటే స్వర్గలోకం అని అర్థం. స్వర్గలోకం ఇవన్నీ కూడా విజ్ఞానేన ఏవ, శాస్త్ర అర్థ విషయ జ్ఞానం ఉంటేనే ఈ విజ్ఞానం కలుగుతుంది. విజానాతి, శాస్త్ర అర్థ విజ్ఞానం వల్లనే తెలుసుకోగలుగుతాడు, కానీ లేకపోతే తెలుసుకోలేడు. కనుక విజ్ఞానం ఈ ప్రకారంగా సర్వవ్యాపకమైనటువంటి ఈ విజ్ఞానాన్ని ఉపాస్వ, ఉపాసన చేయవలసింది బ్రహ్మస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా ఉపాసన చేయి. అలా చేస్తే విజ్ఞాన విషయంలో బ్రహ్మ ఉపాసకుడికి ఇది ఈ విధంగా ఉపాసువ అని చెప్పి విధించాడు సనత్ కుమారుల వారు. ఈ ఉపాసన చెయ్యి, విధే కదా అది, కమాండ్మెంట్. అలా చేస్తే ఏమిటి ప్రయోజనం అన్నారు. ప్రయోజనాలన్నీ సేమ్, ఎంతవరకు ఈ యొక్క విజ్ఞానం వ్యాపిస్తుందో అంతవరకు ఆ వ్యక్తికి అన్ని ఫలాలు దొరుకుతాయి. మంత్రం చదువుతాం, రెండవ మంత్రం ఫలం, తర్వాత పేజీ 236 పేజీ. సయో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తే, విజ్ఞానవతో వైసః లోకాన్ జ్ఞానవతః అభిసిద్ధ్యతి యావద్ విజ్ఞానస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో విజ్ఞానాద్భూయః ఇతి. విజ్ఞానాద్వావభూయోస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. అదేవిధంగా సేమ్ వర్డ్స్ విజ్ఞానం అన్న మాత్రం మారింది. ఎప్పుడైతే ఈ వేదాలను చదువుకొని వేదాల యొక్క అర్థశాస్త్రాన్ని, వేదాలు చదువుకోవడం అంటే ఋగ్వేదం సామవేదం నేరుగా చదవమని కాదు, ఇప్పుడు మీరు అంతా చదివేదంతా విజ్ఞానమే. అధర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు, సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు అంతా కూడా ఉపనిషత్తులు. వేదాలలో మంత్రభాగం, అరణ్యక భాగం, బ్రాహ్మణ భాగం, ఉపనిషత్తుల భాగం అని ఉన్నది. ఇప్పుడు మీరు చదివేది వేదాలలో ఉపనిషత్తుల భాగం. మంత్రభాగం ఎవరికంటే కర్మకాండ చేసేవాళ్ళకి, కర్మకాండ ఎక్కువగా చేసేవాళ్ళకి, కర్మకాండులకు మంత్రభాగం, వనప్రస్థులకి ఆరణ్యక భాగం. అట్లాగే ఉపనిషత్తులు, వేదాంతం చదవాలి మోక్షం పొందాలనుకునే వాళ్ళకి ఈ యొక్క ఉపనిషత్తుల భాగం. కనుక మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు, వేదాలనే చదువుతున్నాం. ఏమండి నేను ఇంకా వేదం చదవలేదండి, ఉపనిషత్తులే చదువుతున్నాను అంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తులు వేదాలలో వేదాన్ని నాలుగు భాగాలుగా చేశారు, గృహస్థులకి, వానప్రస్థులకి, సన్యాసులకి, బ్రహ్మచారులకి, ఇలా నాలుగు భాగాలుగా చేశారు. కర్మలు చేయడం, కర్మల గురించి నేర్చుకోవడం, తర్వాత కర్మలు చేయడం, తర్వాత ధ్యానం చేయడం, అరణ్యానికి వెళ్ళి తర్వాత సన్యాసం తీసుకుని ఉపనిషత్తులు చదవడం. సన్యాసాన్ని తీసుకోవట్లేదు కాబట్టి సన్యాసులే గృహస్థుల మధ్యకు వచ్చి చెప్తున్నారు. వెనకటి రోజుల్లో గృహస్థులు వెళ్ళి సన్యాసుల దగ్గర చదువుకునేవాళ్ళు, కలియుగం కదా, అందుకని సన్యాసులే గృహస్థుల దగ్గరికి వచ్చి ఉపనిషత్తులు చెప్తున్నారు. చెప్తున్నారా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి? 17 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఇదే హాల్లో ఇక్కడే కూర్చుంటున్న 17 సంవత్సరాల నుంచి నేను. వచ్చే అక్టోబర్కి విజయదశమి 17 సంవత్సరాలు నిండుతాయి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మీరు అనుకుంటారు అయ్యో స్వామిని 17 సంవత్సరాలు ముందు రాలేదేమేమో అనుకుంటారు, పర్వాలే ఇప్పుడు వస్తున్నారు కదా. సరే, ధ్యానం కంటే ఈ యొక్క విజ్ఞానం చాలా గొప్పది. విజ్ఞానం లేనివాడు ఏం ధ్యానం చేస్తాడు చెప్పండి? విజ్ఞానం ఉంటేనే కదా ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన స్వరూపం ఏమిటి, అనుష్ఠానం ఎలా చేయాలి, ధ్యాన ఫలం ఏమిటి అని తెలుసుకుంటేనే కదా. అది తెలియాలంటే శాస్త్రం చదవాలి కదా. శాస్త్రం అంటే ఎక్కడ చెప్పబడింది? కైవల్య ఉపనిషత్తులో చూసాం ధ్యానాన్ని గురించి, భగవద్గీతలో 6వ అధ్యాయంలో చూసాం, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మనం ధ్యానం చేస్తాం. కనుక ఇప్పుడు ధ్యానం గొప్పదా, ధ్యానాన్ని గురించి తెలుసుకునే విజ్ఞానం గొప్పదా? విజ్ఞానం గొప్పది. ధ్యానం గురించి తెలుసుకో తెలియజేసే విజ్ఞానం గొప్పది. అది గొప్పది అని మనం తెలుసుకోవాలి. అందుకని చదువుతున్నాను చూడండి, మనకు ఆ విషయాలు ఎంత సునిశ్చితమైనవి గ్రహించాలి మనం. చాలామందికి ధ్యానం చేయడం తెలియదు పద్ధతి. శాస్త్రీయ పద్ధతిలో ధ్యానం చేయడం అనేది అందరికీ తెలియదు. రకరకాల ధ్యానాలు చెప్తున్నారు ప్రతి చోట. శాస్త్రం చదువుకున్న వాళ్ళే శాస్త్రీయ పద్ధతిలో ధ్యానాన్ని చెప్పగలరు. శాస్త్రం చదివేవాళ్ళు తక్కువ, శాస్త్ర పద్ధతిగా ధ్యానం చెప్పేవాళ్ళు అంతకంటే తక్కువ, చేసేవాళ్ళు మరీ మరీ తక్కువ. అందుకని నారదుల వారికి సనత్ కుమారుడు ఆ ధ్యానాన్ని గురించి చెప్పి, నాయన ఆ ధ్యానం రావాలంటే విజ్ఞానం కావాలి, పద్ధతిగా చదవాలి శాస్త్రం. అందుకండి సరి అయిన గురువు దొరకడం చాలా జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప దొరకదు. అది దొరికినా కూడా ఉపయోగించుకోవాలి కదా మనం. ఆ గురువుగారు చెప్పేదాన్ని మనం అనుష్ఠానం చేయాలి కదా. ఆ చెప్పింది ఉపయోగించుకుంటే అప్పుడు ఆ చదివిన దానికి ఫలితం. లేకపోతే ఈ చదువులో విని ఈ చదువులో వదిలేస్తాం. మన జీవితానికి మన వినేదానికి సంబంధం ఉండదు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం చదివేదానికి మనం జీవించే జీవితానికి సంబంధం ఉండాలి, అప్పుడే ఫలం. చూసారా ఆ ఫలాన్ని గురించి చెప్పారు, లేకపోతే ఫలం ఉండదు. ఇంకా మనసు అశాంతిగానే ఉన్నది అంటే ఏమిటి అర్థం? శాస్త్రంలో చెప్పిన ధ్యానం చెయ్యలేదు అని అర్థం. అంతే కదా, మరి శాస్త్రంలో చెప్పిన విధంగా ధ్యానం చేస్తే మనసులో గందరగోళం ఎందుకు ఉంటుంది? చెయ్యకపోవడం వలన మనకు ఇంకా ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి ఇట్లాగే. తర్వాత దీనికంటే ఏమైనా గొప్పది ఉందా అంటే ఉన్నదన్నారు. ఏమిటయ్యాది అంటే బలం అని చెప్తున్నారు. బలం చాలా గొప్పది. 8వ ఖండం 237వ పేజీ. బలం వామ విజ్ఞానాద్ భూయః అపిహ శతం విజ్ఞానవతాం ఏకో బలవాన్ ఆకంపయతే స యదా బలీ భవతి యథా ఉత్థాత భవతి ఉత్తిష్ఠన్ పరిచరిత భవతి పరిచరన్ ఉపసత్త భవతి ఉపసీదన్ ద్రష్టా భవతి శ్రోతా భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా భవతి బలేన వై పృథివీం తిష్ఠతి బలేనాంతరిక్షం బలేన జౌః బలేన పర్వతాః బలేన దేవ మనుష్యా బలేన పశవశ్చ వయాగుంసి చ త్రిణవన్ వనస్పతయః శ్వాపదాని ఆకీట పతంగ పిపీలికం బలేన లోకస్తిష్ఠతి బలముపాస్వేతి చాలా ఇంపార్టెంట్. విజ్ఞానం కంటే బలం గొప్పది అంటున్నారు. బలం లేకపోతే ఏం శాస్త్రం చదువుతాం చెప్తున్నారు. బలం వావ విజ్ఞానాద్ భూయః, బలమే కదా విజ్ఞానం కంటే చాలా గొప్పది అంటున్నారు. ఎందువలన అంటే, ఒక విద్యార్థి గురుకులానికి వెళ్ళాడు అనుకోండి, ఆ విద్యార్థి ఏమేం చేయాలి? ఉదాహరణకి చెప్తున్నారు ఇక్కడ మంత్రంలో, ఆ విద్యార్థి గురుకులానికి వెళితే మొదట ఏం చేస్తాడు? ఫస్ట్ శారీరకమైన బలం సామర్థ్యం లేకపోతే 100 మంది ఉన్నా కూడా విజ్ఞానం ఉన్నవాడని బలవంతుడు ఏం చేస్తాడంటే, ఒక్కసారి సుమో అదేంది కుస్తీ పెట్టాడు అనుకోండి, కింద పడిపోతారు అందరు. నాకు బాగా విజ్ఞానం ఉంది అయినా బలం లేకపోతే, ఒక్క బలవంతుడు 100 మంది విజ్ఞానం శాస్త్రం చదువుకున్న వాళ్ళందరినీ పడేయగలడు అని చెప్తున్నారు మంత్రంలో సనత్ కుమారుల వారు. అంటే సనత్ కుమారుడు ఎంత బలంగా ఉండి ఉండాలి? అంతేగాని బలహీనంగా ఉన్న గురువు చెప్పగలడా? బలంగా ఉన్న గురువే బలాన్ని గురించి మాట్లాడగలరు, చెప్పిన అర్థం ఉంటుంది. మన సెక్యూరిటీ అని చెప్పి బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ పెడతారు చూసారా, వాడు ఉఫ్ంటే కింద పడతాడు. ఆయన్ని సెక్యూరిటీ పెడితే వాడికి ఇంకో సెక్యూరిటీ కావాలి. అందుకని బలం లేకపోతే ఎంత విజ్ఞానం ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ఏ విధంగా అంటే, ఎలాగైతే వణికిస్తాడనమాట, బలం ఉన్నవాడు బలం లేనివాడని వణికింపజేస్తాడు. అకంపయతే అంటారు, వణికేటట్టు చేస్తాడు. ఇది లోక ప్రసిద్ధమే కదా అని సహా ఆ పురుషుడు ఎప్పుడైతే బలవంతుడవుతాడో, బలి భవతి అంటే ఆహారం తీసుకోవడం వలన వచ్చిన శక్తి వలన ఎప్పుడైతే బలవంతుడవుతాడో, ఆ బలం వలన ఏం చేస్తాడు? ఉత్థాత భవతి అంటే లేచి నిల్చోగలడు. గురువుగారు వచ్చారనుకోండి, గురుకులంకి వెళ్ళాడు శాస్త్రం చదువుకోవాలని విజ్ఞానం కోసం. ఇందాక విజ్ఞానం గురించి చెప్పాం కదా, శాస్త్రాధ్యయనం అని చెప్పాం కదా. శాస్త్రం చదవాలంటే గురుకులానికి వెళ్ళాలి కదా. గురుకులానికి వెళ్ళంగానే గురువుగారు వచ్చారు లోపల నుంచి రాగానే నిల్చోవాలా లేచి? బలం లేకపోతే ఏం నిల్చుంటాడు? నిల్చోవాలి. ఉత్థాత భవతి లేచి నిల్చుంటానికి సామర్థ్యం కలవాడవుతాడు. తర్వాత ఉత్తిష్టన్, అదేవిధంగా నిల్చోవాలంటే ఒక ప్రాజెక్టు లేకపోతే జనానికి టక్కన నిల్చోవాలి. గురువుగారు వచ్చారంటే 10 నిమిషాలు పడుతుంది లేవడానికి అంటే, టక్కన లేచి నిల్చునేంత బలం ఉండాలి కదా. ఓవర్ వెయిట్ ఉన్నా నిల్చోలేము, అండర్ వెయిట్ ఉన్నా నిల్చోలేము, కూర్చోలేము నిల్చోలేము. అది ఉత్థాత భవతి ఉత్తిష్టన్, అలాగే నిల్చోవడానికి శక్తి కలిగిన వాడవుతాడు. అప్పుడు ఆ శక్తి కలిగిన వాడైతే ఏం చెప్తాడు? గురువుగారికి పరిచరిత భవతి, పరిచర్య చేస్తాడు. గురువుగారి వస్త్రాలు ఉతకడం, గురువుగారికి సేవ చేయడం, గురువుగారి కాళ్ళు ఒత్తడం, గురువుగారికి కావలసినన్ని చిమ్మటం తుడవడం, ఇవన్నీ చేయాలంటే పారిపోతాడు. లేకపోతే బలహీనుడైతే ఏం చేస్తాడు? బలం ఉండాలి శుశ్రూష చేయడానికి అనమాట. పరిచర్య శుశ్రూష చేయడానికి సమర్థుడవుతాడు. తర్వాత పరిచరన్, శుశ్రూష చేయడం వలన ఏం జరుగుతుంది చూసారా? గురువుగారి దగ్గరే మనకు ఉపసత్త, ఆ గురువు యొక్క సమీపానికి మనం వండడానికి ఆస్కారం ఉంటుంది. గురువుగారికి సేవ చేయడానికి మన శక్తి లేదనుకోండి, భిక్ష ఇవ్వాలన్నా శక్తి కావాలి, ఇక్కడి నుంచి అక్కడ దాకా రావాలంటే శక్తి కావాలి కదా, ముందు ట్రావెల్ చేయాలంటే శక్తి కావాలి కదా, గురువుగారికి శుశ్రూష చేయాలంటే శక్తి కావాలి. శక్తి లేకపోతే సేవ చేయలేము, శక్తి ఉంటే సేవ చేస్తాం. సేవ చేసినప్పుడు గురువుగారి దగ్గర సమీపంలో ఉండడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. అప్పుడేమవుతుంది? ఉపసీదన్, వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడతారు, టక్కున మనకు ఉపయోగపడేది శాస్త్రంలో ఏవో మాటలు వస్తాయి ఆ సందర్భంగా మనకు ఆ గురువుగారి దగ్గరికి ఉండడం వల్ల. అందుకని ఆరోగ్యం బాగా చూసుకోవాలి. మెట్లెక్కి రావాలంటే పైకి గురువుగారి దగ్గరికి మెట్లెక్కలేని స్థితిలో ఉంటే ఏమెక్కుతాం పైకి కదా, అందుకని మెట్లెక్కేటట్టు కూడా ఉండాలి. మనల్ని పైకి ఇంకొకళ్ళు ఎక్కించేటట్లు ఉండకూడదు, మనం ఎక్కేట్లు ఉండాలి. అది తర్వాత దానివల్ల ఉపసీదన్, గురువు సమీపానికి వచ్చినవాడై ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యి ద్రష్టాభవతి అంటే, ద్రష్ట అంటే గురువుగారు చెప్పే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. ద్రష్ట అంటే ఆయన ఉపదేశించే విషయాన్ని అర్థం తెలుసుకోవడానికి సమర్థుడవుతాడు. త తర్వాత శ్రోతాభవతి మంతాభవతి నిధిధ్యాసు భవతి. చూడండి, బాగా శ్రవణం చేయగలుగుతాడు, మననం చేయగలుగుతాడు, తర్వాత నిధిధ్యాసనం, ఇవన్నీ లభిస్తాయి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? యోగా చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, రోజు బలంగా ఉండాలి, స్లిమ్గా ట్రిమ్గా స్మార్ట్గా ఉండాలి. లేకపోతే ఏమీ లేదు. గురువుగారికి సేవ చేయలేం, అందువల్ల గురువుగారికి సమీపంగా ఉండలేం, శ్రవణం చేయలేం, మననం చేయలేం, నిధిధ్యాసనం చేయలేం. కనుక ఏం చేయాలి? ఇప్పుడు అష్టాంగ యోగం చేయాలి. చేస్తే ఏమవుతుంది? బోద్ధాభవతి, గ్రహించడానికి యోగ్యుడు అవుతాడు, జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొందడం వలన ఏమవుతాడు తర్వాత? ఆ జ్ఞానం వలన కర్తాభవతి, ఆ నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకున్న దాన్ని అనుష్ఠానం చేస్తాడు. కర్తాభవతి, అనుష్ఠానం చేసి తర్వాత విజ్ఞాత, అనుష్ఠానం చేయడం వలన దాని ఫలాన్ని అనుభవించడానికి అర్హుడవుతాడు, గ్రహించగలుగుతాడు ఆ ఫలాన్ని. విజ్ఞాత, చూసారా, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. బలేన, ఈ బలం చేతనే పృథివీ తిష్టతి, భూమి నిలుచొనున్నది బలం వల్ల. భూమి బలంగా ఉందా బలహీనంగా ఉందా? బలంగా ఉంది. తిష్టతి, అది కూడా లోక ప్రసిద్ధమే కదా. అంతరిక్షం, అంతరిక్షం లోకం కూడా బలం వలనే ఉన్నది. తర్వాత ఏమిటంటే ఇంకా పర్వతాలు, బలేన వస్తూనే ఉన్నాయి. చూడండి, పర్వతాలు, దేవతలు, మనుష్యులు, వీళ్ళందరూ కూడా, ఈ పశువులు, జంతువులన్నీ కూడా, ఈ ధాన్యం ఇవన్నీ కూడా, వనస్పతులు, చెట్లు, చేమలన్నీ కూడా, ఈ ఔషధులు ఇవన్నీ కూడా, శ్వాపదాని క్షుద్రభూతాలు, అంటే క్షుద్రమైనటువంటి క్రూర మృగాలు కూడా ఉన్నాయి. చూసారా, ఈ యొక్క గుడ్లగూబలు క్షుద్రమైనటువంటివి ఉంటాయి కదా, ఏంటి గబ్బిలాలు, ఇవన్నీ కూడా బలం ఉంటేనే కదా ఉంటాయి, లేకపోతే కింద పడిపోతాయి. ఇవన్నీ కూడా సమస్తం, ఇంకెందుకు ఒకటి రెండు చెప్పడం, లోక సమస్త ప్రపంచం బలం వలననే తిష్టతి, స్థితి పొంది ఉన్నది. కనుక ఓ నారద, నువ్వు బలాన్ని బ్రహ్మగా భావించి ధ్యానం చేయి. దీన్ని చేస్తారా కనీసమైన ఈజీగా? అందుకే నేను చేయాలంటే హనుమంతుల వారిని తలుచుకోవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం, హనుమంతుల వారిని తలుచుకొని బలను నివ్వునైనా నాకు అని చెప్పాలి. బలం లేని వాడికి జ్ఞానం రాదు. అర్థమైందా? ఎందుకు అర్జునుడికి బోధించాడో తెలుసా? ఇప్పుడు అర్జునుడికి బలం ఎక్కువ, శారీరక సామర్థ్యం, మానసిక సామర్థ్యం. ముందు శారీరక సామర్థ్యం కావాలి, మానసిక సామర్థ్యం భగవంతుడు శాస్త్రం వలన ఇస్తాడు. గురువుగారికి ఉపచర్య గురించి ఉదాహరణ చెప్పారు ఇక్కడ మనకు, ముఖ్యంగా అదే కదా విజ్ఞానం అంటే. తర్వాత ఫలం చూస్తాం. తర్వాత మంత్రం అదే పేజీలో ఉన్నది, 237 చివరం రెండో మంత్రం. సయో బలం బ్రహ్మేత్యుపాస్తే యావద్ బలస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి. యో బలం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో బలాద్ భూయైతి బలాద్వావ భూయోస్తీతి తన్మే భగవాన్ బ్రవీత్వితి. అదే రకంగా బలం ఉండడం వల్లనే మనిషి ఎంతవరకు బలం ఉంటుందో అంతవరకు తను అనుకున్నవన్నీ నెరవేరుతాయి అన్నాడు. కనుక ఆ విధంగా ఉపాసన చెయ్యి అంటే, అంతకంటే ఇంకా ఏమైనా ఉన్నదా అండి? బలం అనేది కూడా శరీరానికి సంబంధించిందే కదా. నేను కావాల్సింది నాకు మోక్షం, దీనికంటే ఏదైనా ఉన్నదా అంటే, ఉన్నది నాయన అన్నారు. అన్నవారు బ్రహ్మాని గురించి చెప్పొచ్చుగా, అది చెప్పటల్లా. బలం రావాలంటే ఏం కావాలి? అన్నం కావాలి. అందుకని అన్నాన్ని బ్రహ్మంగా ఉపవాసించు అని చెప్పబోతున్నారు. అందుకని మెట్టు మెట్టుగా తీసుకుపోవాలి కానీ అమాంతంగా ఒకేసారి చెప్పకూడదు, అర్థం కాదు. చూసారా, చెప్పే పద్ధతి చూసారా, తొందరపడకూడదు. మనిషి తొందర పెడితే ఏదీ రాదు. నిదానమే ప్రధానం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.